కాశీలో జరగకూడనిది ఏదైనా జరిగిందా?
లోలార్కునకు నీకు లోన ఏమేమి బోటు పుట్టదు కదా, మాట మాట వెనకయ్య శ్రీ డుంటి విఘ్నేశ్వర స్వామి ధిక్కరింపడు కదా, తెగువ నిల్ను ఆకులన నిల్ను మధ్యాహ్న కాలంబున అరయకుండదు కదా, అన్నపూర్ణ నెపమేమియునులేక నీయడాటమున పాటి తప్పడు కదా, భైరవుండు ఎట్టుబాసితి మిన్నేటి ఇసుక తెప్ప ఎట్టుబాసితివి ఆ స్థలం వేణు క్రోసులు, ఎట్టుబాసితివ విముక్త హట్ట భూమి ఎట్టుబాసితి విశ్వేసు ఇందుధరుని.
కాశీకి వెళ్ళినవాడు లోలార్కుడు అనే పేరుతో ఉన్న సూర్యుడిని దర్శించుకుంటాడు. సూర్యుడు కాశీలో 12 రూపములతో ఉన్నాడు. ఆ రూపములలో ఒక రూపం, ద్వాదశాదిత్యులలో ఒక రూపం లోలార్కుడు. లోలార్కుడు సాంబాదిత్యుడు, ఖగోల్కాదిత్యుడు, అరుణాదిత్యుడు, విమలాదిత్యుడు, ఖగాదిత్యుడు, జ్ఞానాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, సాంబాదిత్యుడు, ఇలా మొత్తం 12 నామాలతో ఉంటాడు ఆయన. ఈ 12 రూపాల్లో ఒక రూపం లోలార్కుడు. ఈ లోలాదిత్యుడు నీవు వెళ్ళగానే నీతో ఏమన్నా తగాదా పడ్డాడా? నీకు ఆయనకి మాటామాట తేడా రాలేదు కదా. ఎందుకంటే అక్కడికి వెళ్ళినవాడు ఎవడన్నా లోలార్కుడితో తగాదా పడితే గెట్ అవుట్ అంటాడు ఆయన. ఆయనతో తగాదా పడితే ఆ ఊళ్ళో ఉండలేము. అక్కడ కాశీలో వచ్చిన వాళ్ళకి ఉండడానికి ప్రబంధం ఏర్పాటు చేసేవాడు లోలాదిత్యుడు. ఆ లోలాదిత్యుడికి నీకు ఏమన్నా మాటామాట తేడా వచ్చి తగాదా వస్తే ఆయన పొమ్మనలేదు కదా. ఇక ఆకలితో ఉన్న నిన్ను మధ్యాహ్నం పూట అన్నం పెట్టకుండా అన్నపూర్ణ ఏడిపించిందా? అలా ఏడిపించదే. అన్నపూర్ణదేవి మధ్యాహ్నం పూట ఎవరికైనా అన్నం పెడుతుంది. అందులో నీవు వ్యాసుడివి, నీకు అన్నం పెట్టకుండా ఎందుకు ఉంటుంది? ఒకవేళ పొరపాటున వాడు అన్నం పెట్టలేదా? అక్కడ అందరికంటే గొప్పవాడు డుంటి విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు చాలా రూపంలో ఉన్నాడు అక్కడ. చింతామణి గణపతి, అర్క గణపతి, జ్ఞాన గణపతి, వృద్ధ గణపతి, డుంటి విఘ్నేశ్వరుడు, ఇలా పేర్లతో ఉంటాడు. అందులో డుంటి విఘ్నేశ్వరుడితో ఎవరూ తగాదా పడరు. ఆయనకు నమస్కరిస్తే ఆయన దగ్గర మొట్టికాయలు వేసుకుని చెవులు పట్టుకుని గుంజిళ్ళు తీస్తే ఇక కాశీ నుంచి మనం బయటకు వెళ్లకుండా కాపాడతాడు. అటువంటి డుంటి విఘ్నేశ్వరుడు నీతో తగాదా పడ్డాడా? నిన్ను ఏం తిట్టలేదు కదా, తిట్టి పో గెట్ అవుట్ ఫ్రమ్ కాశీ అనలేదు కదా. కొంచెం విఘ్నేశ్వరుడికి ఇంగ్లీష్ వచ్చు కదా, అందువల్ల గెట్ అవుట్ అన్నాడా పంపదీసి? అనలేడే. అలా అనడే ఆయన ఎవరిని? ఇంక కాశీకి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఏ తప్పు లేకుండా నీలో తప్పు పట్టుకుని నిన్ను కాశీ నుంచి గెంటలేదు కదా. ఈ 4 ఏదో ఒకటి జరగకపోతే కాశీ నుంచి మనం బయటికి రాము. నువ్వు కాశీ నుంచి ఎందుకు బయటకు వచ్చావు? విశ్వేశ్వరుణ్ణి, ఇందుధరుణ్ణి నిరంతరం కాశీలో దర్శనం చేసుకోవాలి. ఆయన్ని విడిచిపెట్టి ఎలా వచ్చావు? 5 10 మైళ్ళ స్థలం, పవిత్ర స్థలం కాశీ స్థలం. ఆ 5 స్థలం ఎలా విడిచిపెట్టావు? గంగాతీరం ఎలా విడిచిపెట్టావు? నిరంతరం మోక్షం కొట్లో వస్తువులు అమ్మినట్టుగా అక్కడ అమ్ముతారట. అంగట్లో సామాన్ అమ్ముతాం కదా, అంగట్లో పసుపు, ఏదో చింతపండు, శనగపప్పు అమ్మినంత తేలిగ్గా కాశీ అనే అంగట్లో మోక్షం అనే సామగ్రి అమ్ముతారు. అందుకే మోక్షము ఇచ్చే అంగడి అన్నారు. ఆ దివ్యస్థలాన్ని నువ్వు ఎందుకు విడిచిపెట్టి వచ్చావు? మేమంటావా దురదృష్టవంతులం, వింధ్యపర్వతం యొక్క గర్వం అణచడం కోసం కాశీని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం. ఇంకా కాశీ వెడితే మళ్ళీ వింధ్యపర్వతం యథాతథంగా పెరుగుతాడు, అందుకని మేము ఇక్కడ ఉంటున్నాం. నీకు ఆ కర్మ లేదుగా, నువ్వెందుకు వచ్చావు? మేము కాశీలో ఉండగా ఓ ఆశ్రమం కట్టుకున్నాం. మా ఆశ్రమాన్ని ఎవరు కబ్జా చేయలేదు కదా. దొంగ పట్టాలు సృష్టించి స్థలాలు అమ్మేస్తున్నారట చాలా చోట్ల. అలా కాశీలో మా ఆశ్రమాన్ని ఎవరు ఏం చేయలేదు కదా. ఆశ్రమం ఇంకా అక్కడ ఉందా? ఆ ఆశ్రమంలో ఒక మల్లె తోట నాటింది మావిడ. ఆ మల్లె తోటలో రోజు పువ్వులు సమృద్ధిగా పూసేవి. నేను ఆ పువ్వులు పట్టుకెళ్ళి, మా ఆవిడతో పాటుగా ఆ పువ్వులు పట్టుకెళ్ళి విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి, విశ్వేశ్వరుడికి, అన్నపూర్ణకి పూజ చేసేవాడిని. ఇప్పుడు ఆ పువ్వులు పూస్తున్నాయి అన్నాడు పాప ఆయనకి ఎంత గుర్తో. కాళీ నందన కంటే కాలుర శిరములకు విరులు గల్పించునుకో, లీలావనాంతరములను మాలోప ముద్ర ఇడిన మళ్ళీ వల్లు. పార్వతీ పరమేశ్వరులకి, కుమారస్వామికి, విఘ్నేశ్వరుడికి మేము అక్కడ ఉన్న రోజులలో నాటిన మల్లె తోటలో ఉన్న పువ్వులు సరిపోతున్నాయా? మేము మల్లె తోట నాటాం, ఆ తోటలో మల్లె పువ్వులు పోస్తాయి, ఈ పువ్వులు ఈ నలుగురి పూజకి సమృద్ధిగా అందుతున్నాయా లేదా? అంటే దీన్ని బట్టి మల్లె పువ్వులతో పరమేశ్వరుణ్ణి ఆయన కుటుంబాన్ని పూజిస్తే సులభంగా మోక్షం పొందుతాం. అందుకే గణపతి నవరాత్రుల్లో గణపతిని రేపు సోమవారం మీరు పూజ చేస్తున్నారు అవునా, అందులో 21 పత్రి పూజ ఉంది. తులసీ పత్రం సమర్పయామి అనేది ఎవరో మానవులు పెట్టింది, అది నిజానికి పాతకాల పురాణాల్లో లేదు. తులసి ఎప్పుడు విఘ్నేశ్వరుడికి ఇవ్వకూడదు, తులసీం న సమర్పయేత్ అని కఠోర శాస్త్రం. అక్కడ తులసి బదులుగా ఈ మల్లె ఆకుని వెయ్యాలట. కుటజపత్రం సమర్పయామి లేదా కపిత్త పత్రం సమర్పయామి అని ప్రాచీన కాలంలో ఉండేది. కపిత్తం అంటే వెలగ, వెలగాకు కానీ లేక మల్లె ఆకు కానీ వెయ్యాలి. అందులో కుటజం అంటే కొండ మల్లె, కొండల్లో పూసే మల్లెలు ఉంటాయి, వాటి ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి. ఆ బొండు మల్లె యొక్క ఆకుతో పూజిస్తే తొందరగా సంతోషిస్తాడు గణపతి. గణపతికి మల్లె పువ్వులు మల్లె ఆకులు చాలా ఇష్టం అండి. కుమారస్వామికి ఇష్టం, శివపార్వతులకి ఇష్టం. నిన్నో మొన్నో ధర్మ సందేహాల్లో మల్లె పువ్వులతో పూజ చేయకూడదని ఎవరో చెప్పారట. కర్మ ఇదే అంటూ ఇలాంటి మనుషులు దొరుకుతున్నారు. కనీసం జీవితంలో కాశీఖండం కూడా వెళ్ళలేదన్నమాట వాళ్ళు. కాశీఖండంలో మల్లె పువ్వులు సరిపోతున్నాయని అడిగారు. కాబట్టి మల్లె అంటే పరమాత్మకి చాలా ఇష్టం. ఈ జాతి చంపక అనే దాంట్లో ఈ చంపకం అనేది ఒక్క శివుడికి పనికిరాదు. అందుకే ఆ స్తోత్రం రాశాక ఈ చంపకాన్ని ఎలా మార్చాలని చూస్తారట. శివుడికి రెండు పువ్వులు పనికిరావు, చంపకం కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయేత్. ఇది శివపురాణంలో విద్యేశ్వర సంహితలో ఉన్నది. చంపకము అంటే సంపంగి పువ్వు, కేతకం మొగలి పువ్వు, హిత్వా ఈ రెండింటిని విడిచిపెట్టి అన్యం సర్వం సమర్పయేత్, ఇంక ఏ పువ్వైనా వేయచ్చు, ఈ రెండు ఇవ్వకూడదని ఉంది. అందుకే శివుడికి మాత్రం సంపంగి పనికిరాదు, అమ్మకి సంపంగి అంటే ఇష్టం. అర్ధనారీశ్వరుడికి ఇటువైపు సంపంగి పెడతాం, ఇటువైపు మల్లె పువ్వు పెడతాంట. ఇవన్నీ శాస్త్రం. ఇప్పుడు అగస్త్యుడు, మా మల్లె పువ్వులు సరిపోతున్నాయా? కాశీ తలుచుకున్నప్పుడల్లా నాకు బెంగ వస్తూ ఉంటుంది. కాశీలో సుఖంగా ఉండలేక ఇక్కడికి వచ్చాం మేము, మళ్ళీ కాశీ మీదే మా దృష్టి అని ఆయన పాప కాసేపు కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ఆ మందాకిని ఆ త్రివేణి వలనంబు ఆ బాహ్య కక్ష్యాస్థలంబు మధ్యాంతర కక్ష్యలు ఆ విమల దివ్య జ్యోతి రుద్రంభణ శ్రీమద్విశ్వపతీశలింగము మదిల్ చింతింప కాశీ మహాగ్రామం విప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారము గైకొను. గంగానది, మందాకిని అంటే గంగ, కాశీలో ఉన్న గంగ, త్రివేణి సంగమం, కాశీలో ఉన్న విశాలమైన వీధులు. ఆ రోజుల్లో వీధులు విశాలంగా ఉండేవి, ఇప్పుడు మళ్ళీ విశాలం చేస్తున్నారు, మధ్యలో ఇరుకయ్యాయి కానీ ఆ విశాలమైన వీధులు, 7 అంతస్తుల భవనాలు, అక్కడ ఉండేటటువంటి దీపాలు, నైవేద్యాలు, ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఇవన్నీ ఒకెత్తు. కాశీ అంటే అందరికీ గుర్తుంచే ప్రథమమైన స్థానం, దివ్య జ్యోతి రుద్రంభణ శ్రీమద్విశ్వపతీశలింగం, పరమ పవిత్రమైన విశ్వేశ్వరలింగం, జ్యోతిర్లింగం, కాశీ విశ్వేశ్వరలింగం, దాన్నే తలుచుకుంటున్నాను నేను. ఓ పక్కన కాశీలో గంగ, మరో పక్కన విఘ్నేశ్వరుడు, మరో పక్కన వీధులు భవనాలు, ఇవన్నీ ఒక ఎత్తైతే అక్కడ విశ్వేశ్వరలింగం ఉన్నది. అవన్నీ నేను ఎప్పుడు తలుచుకుంటాను. ఇప్పుడు ఓ వ్యాస నీతో మాట్లాడుతూ ఉంటే ఆ విశ్వేశ్వరలింగం నా కళ్ళ ముందు ఇప్పుడు సాక్షాత్కరిస్తోంది. ఆ స్థలం నేను విడవలేక విడవలేక వచ్చాను, నువ్వెందుకు విడిచి వచ్చావు? ఆనందముగున అర్ధరాత్రముల చంద్రాలోకముల్ కాయగా నానాసైకత వేదిక స్థలముల నల్దిక్కుల శంభు కాశీనాథును తరుడేందు శేఖరు శివును శ్రీకంఠునిల్ పాడుదు మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండారమిన్నేటిలో. నేను కాశీలో ఉన్న రోజుల్లో ఆనందంతో గంగానదీ తీరంలో ఇసుక తిన్నెల మీద అర్ధరాత్రి పూట తిరిగేవాడిని. ఎప్పుడు కాశీకి వెళ్ళినవాడు అర్ధరాత్రి పూట గంగా తీరంలో ఘాట్టుల్లో తిరగాలి, స్నానాల రేవుళ్ళు. ఇప్పుడంటే అన్ని మెట్లు పెట్టేశారు, కానీ పూర్వం ఇసుక కూడా ఉండేది అక్కడ. ఆ ఇసుక తిన్నెల్లో చంద్రుడి వెన్నెల బాగా కాస్తున్నప్పుడు, పుచ్చ పువ్వుల వెన్నెల కాస్తున్నప్పుడు, ఆ వెన్నెల్లో అగస్త్యుడు ఇటు నుంచి అటు తిరిగేవాట. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రేవుల్లో తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతున్నప్పుడు కాలక్షేపం వ్యర్థంగా చేయకుండా శివ కాశీనాథ చంద్రశేఖర రక్షించు రక్షించు అంటూ చంద్రశేఖరుడి మీద రకరకాల పాటలు తానే స్వయముగా రాసుకుని పాడుకుంటూ తిరిగేవాట. అప్పుడు నా ఒళ్ళంతా పులకరించిపోయేది, కళ్ళు చెమర్చేవి, మేను గగుర్చేది. ఆ సమయంలో శివుడు నాకు సాక్షాత్కరించేవాడు. నిజంగా చెబుతున్నాను, అర్ధరాత్రి పూట అక్కడ తిరగండి, ఆ గంగానది రేవుల్లో నాతో పాటు తిరిగిన వాళ్ళు ఎంతోమంది శివుడిని చూశారు. గంగా తీరంలో ఆ ఘట్టాలలో తిరిగిన వాళ్ళంతా ఏదో ఒక సమయంలో శివుణ్ణు శివుడి గణాలను చూస్తారు. అది స్వయంగా ఇప్పుడు అగస్త్యుడు అంటున్నాడు అనమాట. అక్కడ నేను తిరుగుతున్నప్పుడు నాకు శివ సాక్షాత్కారం అయ్యేది, నా శరీరం ఆనందంతో పొంగిపోయేది. ఇప్పుడు నేను ఆశ్చర్యపోతున్నదల్లా, నువ్వు అటువంటి స్థలం విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావానని. గంగా యమున తీరోత్సంగంలో ప్రయాగలో సదాశివు విశేషం గూర్చి తపము చేసి అంగుష్టము నేలమోపి అతిఘోరముగాను. గంగా యమున నదులు కలిసిన ప్రయాగలో నేను ఒంటికాలి మీద నిలబడి కుడికాలు బొట్టనవేలు నేల మీద పెట్టి ఎడమకాలు మోకాలు మీదకి చేర్చి రెండు చేతులు పైకి పెట్టి ఓం నమ శివాయ అంటూ ఎన్నో ఏళ్ళు కఠోర తపస్సు చేశాను. అంత గొప్ప స్థలం ప్రయాగ, అటువంటి స్థలాన్ని నువ్వు ఎలా విడిచిపెట్టావు? విస్మయము నాకు మదిలోన విస్తరిల్లే పరమధర్మజ్ఞ కాశీకా పట్టణమున ఉండు మూఢాత్ముడైనను ఉండు కడకు పోవదలపడు నీకెట్లు బుద్ధి పుట్టే. నాకెంతో ఆశ్చర్యం కలుగుతున్నది ఏమిటంటే, ఎంత మూర్ఖుడైనా కాశీకి వెళ్ళాక అక్కడే ఉండిపోవాలనుకుంటాడు. మనం సన్యాసులం, సంసారానికి అతీతులం, మోక్షం పొందాలని కోరుకున్న వాళ్ళం. అటువంటి మనం కాశీ వెళ్ళి అక్కడే ఉండి శరీరం విడిచిపెట్టక అక్కడి నుంచి ఇంకో చోటకి వెడతామా? నీలాంటి ధర్మాత్ముడు అందరికీ పురాణాలు చెప్పేవాడు ఆ క్షేత్రం విడిచిపెట్టి ఎందుకు వచ్చాడు అనిపిస్తోంది. ఏమిటి కారణం చెప్పు, కాశీ ఎందుకు వదిలిపెట్టావు అన్నాడు ఆయన. ఈ కథ వింటే మనం కాశీలోకి వెళ్ళాక ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది అనమాట. అగస్త్యుడిని అడగగానే అప్పుడు వ్యాసుడు, నా కర్మయోగం వల్ల కాశీకి దూరం అయిపోయాను, నేను చేసిన పొరపాటు మానవులు ఎవరూ చేయకుండా ఉండడం కోసం నా కథ చెబుతున్నాను అని అందరూ వింటూ ఉండగా ఇలా చెప్పాడు, నాకు తీర్థయాత్రలు అంటే ఇష్టం, అది నీకు తెలుసు. నేను ఒక్కడే వెళ్ళను, నాతో 10,000 మంది శిష్యులు వస్తారు. ఈ శిష్యులు నాకంటే గొప్పవాళ్ళు, నాతో సమానులు, తక్కువ వాళ్ళు లేరు అని శిష్యుల్ని పొగిడాడు ఆయన. శిష్యుల్ని పొగడ్డం గురువుల సంస్కారం అది. సమధిక సత్కవీశ్వరులు జైమిని పైల సుమంతులాదిగా శమదమ సద్గుణాంగితులు సాధులు శిష్యులు తోడగూడిరా క్రమమున తీర్థయాత్రకు ధరా తలమందఖిలం బుద్రొక్కి భావము భవభక్తియుక్తముగా వచ్చితి కాశీకి పుణ్యరాశికి. నాతో సమానులు, నాకంటే గొప్పవాళ్ళు అటువంటి శిష్యులు జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు, దాల్భ్యుడు, బకుడు, దేవలుడు ఇటువంటి వాళ్ళంతా నా కూడా వస్తూ ఉండగా 10,000 మంది శిష్యుల్ని వెంట పెట్టుకొని నేను భూమండలమంతా తీర్థయాత్రలు చేశాను. నైమిషారణ్యం, బదరికావనం, కేదారం తిరిగి తిరిగి చిట్ట చివరికి పరమ పవిత్రమైన క్షేత్రం మోక్షక్షేత్రం జీవితంలో ప్రతి వ్యక్తి ఒక్కసారైనా చూడాలని కోరుకునే మహాక్షేత్రం ఆనందకాననం కాశీకి వచ్చాను. భక్తితో, శివభక్తితో వారణాసి క్షేత్రానికి వచ్చాం. క్షేత్రానికి వచ్చి హాయిగా గంగలో స్నానం చేశాం, డుంటి విఘ్నేశ్వరుడికి దండం పెట్టాం, అన్నీ చేశాం, చెయ్యవలసిన పూజలన్నీ సక్రమంగా చేశాం. కానీ మేము ఏమి శకునంతో వెళ్ళామో, ఏదో దౌర్భాగ్యుడు ఎదురొచ్చాడో, ఆయనకు కూడా శకునాలంటే నమ్మకం అన్నమాట. ఏ శకునం ఎదురొచ్చిందో, కాశీకి వెళ్ళాక అన్ని తంటాలే వచ్చాయి మాకు అన్నాడు ఆయన. ఏమి శకునమున దొచ్చితిమో మన్మథ దమను వీడు అహోరాత్రంబుల్ మేమేడు నాళ్ళదనుకను స్వామి ఉపవాసముండి దడిసితిమి మదిన్. ఏ శకునంలో కాశీ వెళ్ళాము, ఏ దౌర్భాగ్యుడు ఎదురొచ్చాడో, ఏ పుణ్యాత్పురాలు ఎదురొచ్చిందో, మా శకునం మమ్మల్ని ఏడిపించింది. మేము మొత్తం మీద మన్మథుణ్ణి భస్మం చేసిన కాశీ విశ్వేశ్వరుడి ఊరికి వెళ్ళాము. ఆ ఊరికి వెళ్ళిన దగ్గర నుంచి 7 రోజుల పాటు అక్కడ వరుసగా మకాం పెట్టాము. ఈ 7 రోజుల్లో ఇంత అన్నం ముద్ద పెట్టలేదు ఎవరు. అక్కడ కాశీకి వెళితే కాశీలో అన్నం దొరకలేదు ఆయనకి 7 రోజులు పైగా. పోనీ ఒకరోజంటే ఆగుతారు, ఎవరన్నా 2 రోజులు ఆగుతారు. 7 రోజుల పాటు రోజు అన్నం పెట్టకపోతే ఏమైపోతుంది ఎవరికైనా? వీక్ డేస్ ఉపవాసం ఉండి వీక్ అయిపోయాం, నీరసం పీక్కి వెళ్ళిపోయింది. మా పీకలోంచి మాట వచ్చేది కాదు. దాంతో అందరం గజగజలాడిపోయాం. ఎంత గొప్పవాడికైనా ఆకలి ఎక్కువైపోతే తట్టుకోలేడండి అయ్యి. నేరం నాది కాదు ఆకలి తిన్నారు. ఋషీశ్వరులు కూడా కేవలం మానవుల్లా ప్రవర్తించి తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆకలి వేసింది కాదు. పాప వ్యాసుడి కంటే వ్యాసుడి శిష్యులకి మరీ నీరసం వచ్చింది అయ్యి. అందరూ ఆకలితో మాడిపోయారు. అదేమిటో రోజు స్నానం చేసి వీళ్ళు విశ్వేశ్వరుని పూజించి మధ్యాహ్నం పూట భిక్షకు వెళ్ళేవారట. కాశీలో సూర్యకుండం అని ఒకటి చూసారా మీరు? ఆ సూర్యకుండం దగ్గర చౌరాస్థానం పెడతారు, 4 రోడ్ల జంక్షన్. ఆ జంక్షన్ దగ్గర ఒక బల్యన్న స్థలం అని ఉంటుంది, అంటే ఒక స్తంభం పోస్తారు. ఈ స్తంభం దగ్గర రోజు మధ్యాహ్నం పూట అన్నం కుంభం కింద పోసి దేవుడికి నివేదన చేస్తారు. ఈ 4 వైపులకి వెళ్ళే శిష్యులు, ఒక్క వ్యాసుడు మాత్రం ఒంటరిగా వెళ్ళేవారట, మిగతా శిష్యులు కట్టగట్టుకు వెళ్ళేవారట. అన్ని వీధులకి వెళ్ళి సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకి ఈ స్తంభం దగ్గర కలుసుకోవాలి, సూర్యకొండం దగ్గర. వీళ్ళంతా అక్కడికి ప్రతిరోజు వెళ్ళడం, మళ్ళీ రావడం. వచ్చిన వాళ్ళంతా ఒకడు ముఖాలు ఒకడు చూసేవారన్నమాట. ముందు వ్యాసుడు ఈ తూర్పు నుంచి వచ్చిన వాళ్ళని, ఎరా మీ కొండల్లో అన్నం ఉందా అంటే, వాళ్ళు కొండలు ఇలా చూపించి, ఇదిగోనండి అనేవారట. ఏమీ లేదు, ఒక్క బెతుకు లేదు అందులో. తూర్పు లేదు, పడమర లేదు, ఉత్తరం లేదు, దక్షిణ దిక్కు లేదు. 4 దిక్కులకి వెళ్ళిన వాళ్ళందరూ ఖాళీ జోలి పట్టుకొచ్చేవారు. ఏ ఇంటిలోనూ ఎవ్వరూ ఈ 7 రోజులు ఈ శిష్యుల్లో ఒక్కరికి ఇంత అన్నం ముద్ద వేయలేదు. అన్నం వేయలేదు, పండు పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. మంచినీళ్ళు ఎట్టుకుడు గంగలో తాగుతారనుకోండి, గంగలో పోలేడు, గంగ ఉంది కనుక అది తాగేవారు, కానీ అన్నం దొరకలేదట. గేహములకేగి భిక్షాందేహియనన్ వేట ఒక పతివ్రత అయినన్ సౌహార్దంబున త్రిడ్డెండాహారము పెట్టదయ్యి ఆదినములలో. ఇంటింటికి వెళ్ళి భిక్షాందేహి అని అడిగేవారట. అడిగితే ఆ ఊళ్ళో ఒక పతివ్రత కూడా తెడ్డెడు అన్నం, తెడ్డు అంటే గరిటె అని అర్థం. ఇళ్లలో గరిటెని ఉండేదిగా పూర్వం, అన్నం వండుకునేవారు ఇళ్లలో, కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకునేవారు కాదు. అందుకని గరిటెతో వడ్డించుకునేవారు వండుకున్న అన్నం. ఇలా ఒక గరిటెతో ఇంత అన్నం ముద్ద పెట్టలేదు ఎవరండి, కనీసం ఒక గరిటె అన్నం పెట్టలేదట. అక్కడ పతివ్రత అంటే దెప్పుడు అన్నమాట. పతివ్రత నిజంగా అయ్యి ఉంటే ఇంట్లో కూడా ఇంత అన్నం పెట్టాలి. అందుకని ఈ ఊళ్ళో కాశీలో ఒక్క పతివ్రత కూడా అన్నం పెట్టలేదు. అంటే దెప్పడానికి ఇలా వాడతారన్నమాట. ఎప్పుడు దానం చేయని పిసిరు కొట్టాడు మన ఇంటికి వస్తే, అబ్బా వీడండి శిబి చక్రవర్తి అండి, బలి చక్రవర్తి అండి అని పొగిడితే ఇక వాడిని వేరే తిట్టక్కర్లేదు, మహానుభావుడు అని చెప్పడం అనమాట. ఒట్టి సొంటని పట్టుకుని ఈయనంత పండిట్లేడండి, అబ్బా ఏం పండితుడండి అని అంటే ఇంక వాడిని వేరే ఎవరే సొంటని తిట్టారా? కాబట్టి తిట్టడంలో టెక్నిక్ వహించండి ఎప్పుడు కూడా. అంతేకాని రాగానే నువ్వు చవటవి చదువు రాని వాడు అని తిడితే వాడు గొళ్ళు పడుతుంది. వీడి ఇలాంటి పండితుడు పద్మాకర్ గారు కూడా వీడి పాండిత్యానికి సాటిరారండి అన్నావా, ఇక వాడిని వేరే తిట్టక్కర్లేదు. అలా వ్యంగ్యంగా ఊళ్ళో ఒక పతివ్రత కూడా ఎంత అన్నం పెట్టలేదు అన్నాడు వ్యాసుడు. పాపం 7 రోజులు అయ్యిందిట. 8వ రోజుకి అందరూ కళ్ళు బయర్లుగా మెల ఉండిపోయారు, ఎవడు మాట్లాడలేదు అనమాట. పూర్వం గురువుగారు అని పొద్దున్నే వచ్చి స్నానానంతరం ఆయనకి దండం పెట్టేవారు. 7 రోజులు భోజనం లేదు కదా, అసలు గురువుగారి పాదాలకి దండం పెట్టేవాళ్ళు, స్టేజీ మీదకి వచ్చి గురువుగారి చేత అక్షంతలు ఎంచుకునేవాళ్ళు ఒక్కళ్ళు లేరట అక్కడ. అందరూ నీరసంతో ఉన్నారు. ఇదివరకు వీరరసం, ఇప్పుడు నీరసం పట్టుకుంది. 8వ రోజు గురువుగారు అతి కష్టం మీద వ్యాసుల వారు, ఒరే ఈ పూట కొంచెం ప్రయత్నిద్దాం, ఈ పూట కూడా తిండి దొరకకపోతే అప్పుడు చూస్తాను, స్నానం చేయండి అంటే అతి కష్టం మీద గంగలో మురిగి స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఈ భిక్షాపాత్రలు పుచ్చుకొని వీధుల్లోకి వెళ్ళారు. పాప మళ్ళీ రోజులాగే అడుక్కోవడానికి భోజనానికి. 8వ రోజు కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఏ బలంగా దున్నపోతుల్లో ఉన్నారు, పనులు చేసుకుని బతకలేరా, అడుక్కోవడం ఏమిటి అని తిట్టి తిట్టండి ఒక ఆవిడ ఏకంగా.
వండుచున్నారమని పల్కె వనితయోర్తు.
ఒక ఆవిడ భిక్షాందేహి అని ఒక ఆయన ఇంటికి వెళ్ళగానే, ఓ ముష్టివాడు లేక ఇంటికి వెళ్ళగానే, మేము వంట చేసుకుంటున్నాం ఇంకా వంటవలా, మాకే వంటవలేదు, అప్పుడే ముష్టివాడు రెడీయా చిప్పో అందుట ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ ఉంది, దేవకార్యంబునేడని తెరవయోర్తు. ఇవాళ మా ఇంట్లో పితృదేవతలకి తద్దినం పెడుతున్నాం, మధ్యలో నీ తద్దినం ఏంటి మాకు, ఇదేం తద్దినం అందిట, ఇది ఎక్కడ తద్దినం అందిట. తద్దినం రోజున ఎవరికి అన్నం పెట్టరు, ఎందుకంటే ఆ పని అయ్యేసరికి రెండో మూడో అవుతుంది, అయ్యాక పెడతారు. అందుకని వీడు గొడవండి, మా ఇంట్లోనే దేవకార్యం, నువ్వు వచ్చి పడ్డామే పో అంది. ఇంకొక ఆవిడ తలుపు వేసుకు కూర్చుంది, తలుపు వేసుకు కూర్చుంటే పాప ఇలాంటి ఒక కుర్రాడు లేచి ఆ శిష్యులు, వ్యాసుడు శిష్యులు, కుర్ర శిష్యుడు ఒకడు తలుపులు దబాదబా కొట్టేట, ద్వా కమాటంబు తెరవదు వనితయోర్తు. అసలు తలుపే తెరవదు ఒక ఆవిడ, తలుపు తెరవకుండా పైకి ఏముందో తెలుసా, ఏం తలుపులు దబదబా పగలగొడుతున్నావు, పగిలిపోయాయంటే తలుపులు నువ్వే చేయించాలి, జాగ్రత్త అమరుకుంటావు అంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ ఇంటి ముందు కుక్క కలదు జాగ్రత్త అంది. ఇంకో కుక్క అయితే ఇంకా కుక్క ఏమిటి ఇంట్లో, ఈ హాపోట నో కుక్, అక్కడ ఉన్నది కుక్క. ఈ విధంగా ఆ పూట కూడా వీళ్ళకి ఇదే అయిపోయింది. మధ్యాహ్న సమయం దాకా అన్ని చోట్ల తిరిగి తిరిగి మళ్ళీ యథాప్రకారంగా నాలుగు రోడ్ల కూడలి దగ్గర అందరూ చేరారు. కూడలి దగ్గర కూడు లేక గోడు గోడు అంటూ చేరారు. ఆఖరిని గురువుగారు వచ్చారు. గురువుగారు ఏమో శిష్యులకే సాసిగా చూశారట, వాళ్ళు ఏమైనా తెచ్చారానని. శిష్యులు గురువుగారికే సింకాసిగా చూశారట. చివరికి అందరికీ మిగిలింది నిరాశ. గురువుగారికి అర్థమైపోయింది, ఒక పక్కన కడుపులో మంట, పైనేమో సూర్యుడు బాగా నడివెత్తికొచ్చాడు, ఎండ, ఆ ఎండకేమో గుండు మండుతోంది, ఆకలికి కడుపు మండుతోంది, ఎక్కడ భిక్ష దొరకలేదు, ఇక తట్టుకోలేకపోయాడు, పళ్ళు పటపట కొరికాడు. కాశీకి వెళితే ఇలాంటి పరీక్షలు వస్తాయి. ఒక్కొక్కప్పుడు పరమేశ్వరుడు తిండి తిప్ప లేకుండా చేస్తాడు, కట్టుకోవడానికి వస్త్రం లేకుండా చేస్తాడు, చేతి ఖర్చులకి డబ్బులు లేకుండా చేస్తాడు. ఆ పరీక్షలో నెగ్గాలి, అప్పుడు కోపగిస్తేనా మన కొంప శాశ్వతంగా మునిగిపోతుంది, ఈశ్వరుడికి దూరం అవుతాం, శాపానికి గురవుతాం. అందుకే కాశీలో ఈ పరీక్షలు ఎదురవుతాయి కనుక కోపాన్ని ఉపసంహరించుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి. కాశీలో ఉండగానే మూడు పిల్లలకి తగాదా పెడతాట అక్కడ ఒక ఆయన, ధాత అంటారు ఆయన. ధాత విధాత అని ఇద్దరు ఉంటారు, సంభ్రమోద్భ్రముల గురించి చెప్పారు కదా మీకు, అలాగే అక్కడ ధాత విధాత అని ఇద్దరు ఉంటారు. ఈ ధాత ఏం చేస్తాడనమాట, పెళ్ళం మనసులో చేరి మొగుడిని తిట్టిని తిట్టి తిట్టకుండా తిట్టేలా చేస్తాడు. దాంతో ఎప్పుడూ తిట్టని పతివ్రత కూడా, నీ మొహం తగలయ్యా, ఒక కాఫీ కూడా తేవేమిరా, నీ తలకాయ పగల అంటుంది. అప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఓహో ఇది ధాత గారి పరీక్ష అని గ్రహించి భార్యకి రెండున్న చేతులు జోడించి నమస్కరించి, పరమ పతివ్రత విను సతీ సులోచనవి అనసూయ వినీవు సుమతి వినీవు నాకే మతిపోయింది అన్నావా, ఆవిడ తల్లారిపోతుంది. అప్పుడు విధాత ఏం చేస్తాడు, ఇద్దరినీ కలుపుతాట. అప్పుడు భార్యను తిట్టామా, ఇక కాశీకి దూరం అయిపోతాం శాశ్వతంగా. అలాగే ఒకవేళ భర్త గారు భార్యను తిట్టాడు అనుకోండి, అప్పుడు భార్య కూడా, ఏమండి మీరు ఎంత మంచివారండి, మీరు హరిశ్చంద్రుడండి, నేను చంద్రవతిండి అని తన బతిని సక్రమంగా ఉంచుకుందా బాగుపడతారు. భర్త గారి మీద ఒంటికాలి మీద చింగం లేచిందా, అప్పుడు విశ్వేశ్వరుడు శపిస్తాడు. ఇవన్నీ తగాదాలు కావాలని పెడతాట కాశీగులో పరీక్షలు అనమాట. అసలు అక్కడికి వెళ్ళాక అదేంటో తెలియదు కానీ పరమశాంత స్వభావం కలిగిన వాడు కూడా అప్పుడప్పుడు కాస్త కోపిస్తూ ఉంటారు. పాపం వ్యాసుడు చాలా గొప్పవాడే, శాంతంగా ఉండండి, తిండి దొరకకపోతే చచ్చిపోదాం తప్ప కాశీలో మనం పిచ్చి పనులు చేయొద్దని చెప్పిన వాడే. కానీ ఇప్పుడు శిష్యులంతా కన్నీళ్లతో అలా పడిపోయారుగా, దాంతో ఒళ్ళు మండిపోయింది. అప్పుడు శిష్యులు ఎలా ఉన్నారో తెలుసా,
వైశంపాయనుడంతయుడివడెం.
అందులో వైశంపాయనుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కడుపు గట్టిగా పట్టుకుని, కడుపు తిప్పేస్తోందో అని ఏడవడం మొదలెట్టాట. తిండి లేకపోతే గ్యాస్ ట్రబుల్ వస్తుంది కదా, కడుపు తిప్పింది అనమాట పాప, అందుకని సుళ్ళు తిరిగిపోయాట. వాడెల్ సుమంతుడు, సుమంతుడు వాడిపోయాడు. అతి క్లేశం బందిరి పైల జైమినులు, పైలుడు జైమినుడు మహాబాధ పొందేశారు. దుఃఖించన్మదిల్ దేవలుడు, ఇంకా దేవలుడు అనే ఋషి అయితే ఏడవడం అనమాట, నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను గురువు గారు, నేను చచ్చిపోతున్నాను, ఆయన చట్టి పిల్లల్లో ఏడిచాట. దుఃఖించల్ దేవలుండు ఆశాంతంబులు చూచే దాల్భ్యుడు దరో దగ్గర క్షుధ క్షోభచే
కాశీ పట్టణ విప్రవాటి కల భిక్షాలబ్ధి లేకుండుటం. ఇంకా దాల్భ్యుడు అనేవాడు అన్ని దిక్కులకే తిరిగి చూడటం మొదలెట్టాట. ఇటు 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 చూస్తున్నాడు. ఎందుకని, అటువైపు నుంచి కొంతమంది మనుషులు వస్తున్నారు, ఈ వచ్చిన వాడు చివరి మూమెంట్లో మనస్సు మార్చుకుని పాపం మీరు ఆకలికి మాడిపోతున్నారా అని అన్నం తెస్తున్నారేమో అని ఎదురు చూశాట. ఇలా కాశీలో ఎక్కడ అన్నం దొరకక ఆకలికి మాడిపోయి శిష్యులంతా గెజగెజలాడిపోయారు. ఇది చూచిన మహాత్మునికి వ్యాసునికి పరమ బాధ కలిగింది. తన ఆకలి కంటే శిష్యుల ఆకలి ఆయన అసలు తట్టుకోలేకపోయాడనమాట. ఎంత గొప్పది కాశీ అంటే, విశ్వేశ్వరుడి యొక్క నివాసం ఇది. దివోదాసు అనే మహారాజు దీన్ని పరిపాలించాడు. ఆ దివోదాసు గారి పరిపాలనలో ధర్మం నాలుగు పాదాల నడిచింది. ఆ కాలంలో వేళకింత తిండి దొరికింది. అటువంటి పట్టణంలో క్షేత్రపాలకుడు కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఉన్న స్థలంలో, క్షేత్ర పోషకుడు ఆదికేశివస్వామి విష్ణువు కటాక్షం ఉన్న స్థలంలో, అన్నపూర్ణ విశాలాక్షుల యొక్క అనుగ్రహం ఉన్న స్థలంలో, డుంటి విఘ్నేశ్వరుడు లోలార్కాది ఆదిత్యులు మొదలైన మహాత్ములకి నివాస స్థానమైన కాశీలో 7 రోజులు తిండి లేకుండా పోయింది మా అందరికీ. అందులో 8వ రోజు కూడా తిండి లేకపోయిందేమో, నాకు చెమట బాగా పట్టేసి ఈ కళ్ళల్లోంచి కిందకి కారిపోయింది, ముక్కు మించి కిందకి చెమట కారిపోయింది. అప్పుడు మాత్రమే నేను తట్టుకోలేకపోయాను. వెంటనే ఏం చేసేటైనా, సరిగ్గా 4 రోడ్ల కోడల్లో ఉన్న స్తంభం ఉందే నైవేద్యం పెట్టడానికి బల్యన్నం వేసే స్తంభం, అక్కడికి వచ్చాడు ఆయన. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడో చెప్పారనమాట. కుక్షిప్రోద్భవ నిష్ఠుర క్షుధిత దుష్క్రోధాంధకారంబుచే చక్షుల్ రెండును చెమ్మ చీకటులుగా సమరంభ సంభద్గతిన్ ప్రేక్షాచ్ఛాత్రులు భీతినొందకడు రుద్రేకిల్చి హట్టంబున భిక్షాపాత్రము రాతి మీద శతధా భిన్నంబుగా వైచితిన్. కడుపులో పెరిగిపోతున్న ఆకలి మంటకి కోపం కూడా వచ్చేసింది నాకు. ఒక పక్కన కడుపులో మంట, మరో పక్కన ఎండమంట, కళ్ళు రెండు బైర్లు గమ్మే, నీరసం వచ్చి చెమట పట్టేసి కళ్ళు బైర్లు గమ్మి చెమట కింద కారిపోతూ ఉంటే గెజగెజలాడిపోయాను నేను. నిజంగా కూడా ఆకలి ఎక్కువైతే ఈ కంటికి చీకట్లు ఏర్పడతాయి, ఏమీ కనపడదనమాట. దానికి కళ్ళు బైర్లు గమ్ముట అంటారనమాట. ఇక అలా ఉండిపోతాడు, స్పృహ తప్పిపోతాడు. అలా కళ్ళు బైర్లు గమ్మి చూస్తున్న శిష్యులు వణికిపోతూ ఉండగా తీవ్ర కోపం పొందాను నేను. ఆకలి వల్ల వచ్చిన కోపంతో నా ముఖం ఎర్రగా అయిపోయింది, ఎండకి ముఖం కందిపోయింది, కోపానికి ఎర్రబడింది. అప్పటికి శిష్యులు, వద్దు బాబోయ్ వద్దు, కోపగించకండి గురువుగారు అంటున్నా వినిపించుకోకుండా, చేతిలో ముష్టి చెప్పు ఉంటుంది కదా భిక్షాపాత్ర, ఆ భిక్షాపాత్ర ఒక జాడీ అన్నమాట, ఆ జాడీ పాత్ర కుండ పాత్ర పుచ్చుకుని ఆ బల్యన్నం ఉన్న స్తంభం మీద పటక్కన కొట్టేట. నేల మీద కొట్టడంతో భిక్షాపాత్ర 100 ముక్కలైపోయింది. శతధాభిన్నంబుగా 100 ముక్కలైపోయేటట్టుగా కొట్టి పారేశాను. ఇలా పారవేసి వెంటనే చేతిలోకి నీళ్లు తీసుకోబోయాను. ఆయన దగ్గర కమండలం ఉంది, కమండలంలో నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు చేతిలోకి తీసుకుని ఆ నీళ్లు నేల మీద జల్లి శాపం పెట్టాలనుకున్నట్ట. ఏమని శాపం పెట్టాలనుకున్నాడు, మాభూత్రైపూరుషి విద్య, మాభూత్రైపూరుషి ధనం, మాభూత్రైపూరుషి ముక్తి, కాశ్యాం నివసతాం సదా. కాశీలో శాశ్వతంగా నివసిస్తారు కదా వాళ్ళని ఏమంటాం, సిటిజన్స్ ఆఫ్ కాశీ. ఇక్కడ కోపంలో కూడా వ్యాసుడు ఔచిత్యం పాటించాడండోయ్. కాశీకి వచ్చిన అందరినీ చెప్పించట్లేదు, కాశీలో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే చెప్పిస్తున్నాడు. ఎందుకని, మనలాంటి వాళ్ళు తీర్థయాత్రకి వెళ్తాం, మనల్ని చెప్పించకూడదుగా. మరి ఏదో తాత్కాలికంగా 2 రోజులు 9 రోజులు నెలలో లేకపోతే 9 నెలలు 9 రోజులు ఉండడానికి వచ్చిన వాళ్ళని చెప్పించడం ధర్మం కాదు, వాళ్ళు మనలాంటి యాత్రికులు కాబట్టి వాళ్ళని చెప్పించను. కాశ్యాం కాశీయందు నివసతాం సదా, సదా ఎల్లప్పుడూ నివసించేవారు అంటే కాశీలో శాశ్వత పౌరులు, ఆధార్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళకి 3 తరముల పాటు, అంటే ఇప్పుడు ఈయన, ఈయన కొడుకు, ఆయన కొడుకు, అలా వరుసగా 3 తరముల పాటు విద్య ఉండకుండా ఉండుగాక. కాశీలో నివసించే వారికి విద్య లేకుండా సొంటలైపోదురుగాక. 3 తరముల పాటు మోక్షం లేకుండా పోగాక. ధనం 3 తరాల పాటు ధనం ఉండకూడదట. ఎంత దారుణమైన శాపం అండి.
మాభూత్ త్రైపురుషి విద్య. త్రైపురుషి అంటే మూడు తనముల పాటు విద్య, విద్య మాభూత్ ఉండకుండా ఉండుగాక. మా అభూత్ అనమాట. మాభూత్ త్రైపురుషి ధనం, మూడు తరముల పాటు, మూడు తరాల పాటు వరుసగా ధనం ఉండకుండా ఉండుగాక. మాభూత్ త్రైపురుషి ముక్తి, మూడు తరములు మోక్షం లేకుండా పోదురుగాక. కాశీలో నివసించేవారు శాశ్వతంగా నివసించేవారికి ఎంత దారుణ శాపం పెడదాం అనుకున్నాడు ఆయన. ఇలా మనసులో అనుకుని ఎప్పుడు శాపం పెట్టాలంటే ఏం చేయాలని చెప్పాను, చేతిలోకి నీళ్లు తీసుకుని ఈ మంత్రం చదివి అలా నేల మీద కొడితే నిజంగా శాపం తగిలేస్తుంది. కానీ అలా నోట్లో మాట నోట్లోనే ఉంది, నోరు స్తంభించిపోయింది. నోట్లు మనస్సులో అనుకుంటున్నాడు ఆయన, కానీ నోటి నుంచి శాపం బయటికి రాలేదు. కమండలంలో నీళ్లు చేతిలో పోసుకోవాలి కదా, కానీ చెయ్యి ఒడుగుతోందిట నీరు చేతిలో పడ్డల్లా. అన్ను చూసెప్పియంపబూనున్న ఈ అవసరమున ఏమి చెప్పుదునో సంయమీంద్రవల్ద్య ఉదిలగొని శాపమందుచు నుండెగాని శాపజలము అందుకో కేలు సాగదయ్యే. ఇలా నేను శాపం పెట్టాలనుకున్నాను, మనస్సు ఒడుకుతోంది, శరీరం ఒడుకుతోంది, కానీ ఏం చెయ్యను, శాపజలం చేతిలో పట్టడం లేదు, కమండలం వంగడం లేదు, చేతిలోకి నీరు రావు, నోట్లోంచి వాటర్ రాదు, స్తంభించిపోయాను, రాతిబొమ్మనయ్యాను. కాశీని శపించాలంటే అలా శరీరం బిగుసుకుపోతుంది. కాశీని తిట్టకూడదు పొరపాటున, అసలు ఎక్కడా తిట్టకూడదు. కాశీ వెళ్ళి కాశీని తిడితే వాడి బతుకు ఏమవుతుందో దానికి ఉదాహరణ ఇదన్నమాట. అంతటి వ్యాసుడు కూడా నీళ్లు పోయలేకపోయాడు చేతిలోకి, నోట్లోంచి మాట రాలేదు. అప్పుడేం జరిగింది, ఈ గందరగోళంలో ఎదురుగుండో పెద్ద బిల్డింగ్ ఉంది, మంచి భవనం. ఆ భవనం తలుపులు తీసుకుని ఒక ముత్తైదు వచ్చింది. పంచాశబ్ద వర్ష దేశీయ అంటే 50 ఇయర్స్, సరిగ్గా 50 ఏళ్ళు ఉన్నాయి ఆవిడకి. ఈ 50 ఏళ్లకి తల వెంట్రుకల్లో కొన్ని తెల్లబడ్డాయి, కొన్ని నల్లగా ఉన్నాయట. పూర్వం తెలుపు రోటు ఉండేది జుట్టుకి, ఇప్పుడు కలియుగంలో ఎవరు తెల్లవాళ్ళు ఎవరు నల్లవాళ్ళు తెలియటం లేదు. ఈ మధ్యన 70 ఏళ్ళ ఆవిడ కూడా ఆశీర్వదించమని దగ్గరకు వస్తే నెత్తి మీద అక్షతలు వేస్తూ ఉంటే నాకు అనుమానం వచ్చింది, మళ్ళీ ఈవిడ ఎవరైనా ఎగాదిగా చూశారు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిస్తాం దివిద్దాం అనుకున్నాను. ఆవిడకి 70 ఏళ్ళు, ఇంతలో అమ్మమ్మ అని మనవరాలు వచ్చింది, నయ్యం దీవించారు కాదు అనుకున్నాను నేను. అంచేత తల వెంట్రుకలు పెట్టి వయసు చెప్పలేం, కానీ పూర్వం పాపం తల వెంట్రుకలు పెట్టి వయసు చెప్పగలిగేవాళ్ళు, ఆ కాలం వేరు, వాళ్ళు అమాయకులు వాళ్ళు. ఇప్పుడు అసలు తల వెంట్రుకలు కూడా ఉండడం లేదు. ఆ మధ్యన ఒక ఆవిడ నా నెత్తి మీద చేయిపెట్టి దీవించండి అని అమెరికాలో, ఇలా నెత్తి మీద గట్టిగా చేయట్టి దీవించగానే ఆ చేత్తో పాటు పైకి వచ్చేసింది, ఆ లోపలంతా బోడి. ఈ విగ్గులు ఇవన్నీ వచ్చాక అసలు జుట్టు అది జుట్టు కాదో తెలియటం లేదు. ఇంకా మీరు పుణ్యాత్ములు కనుక ఒరిజినల్ జుట్టుతో వస్తున్నారు అనుకుంటున్నాను, అలా అనకపోతే వాళ్ళు రేపు పురాణానికి రారు. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే, ఆవిడ మాత్రం అలా కాకుండా సరిగ్గా 50 ఏళ్ల వయస్సు ఆవిడలో ఉంది. అందుకని ఆవిడ జుట్టు ఎలా ఉందంటే తిలతండుల న్యాయము అన్నారు. తిల అంటే నువ్వులు, నువ్వులు ఎలా ఉంటాయి నల్లగా, తండులం అంటే బియ్యం, బియ్యం నువ్వులు కలిపి ఎండబోస్తే ఎలా ఉందో అలా ఉందట ఆవిడ జుట్టు. అంటే కొన్ని వెంట్రుకలు నువ్వుల్లా నల్లగా, కొన్ని వెంట్రుకలు బియ్యంలా తెల్లగా ఉన్నాయట. అటువంటి జుట్టుతో ఒక ఆవిడ వచ్చింది. ఏం స్త్రీ అంటే ఆవిడ, ఒక గొప్ప ముత్తైదు. ఆ మహాత్మురాలు ఎంత బొట్టు పెట్టుకుని ధగధగ వెలిగిపోతున్న కాంతితో పట్టు చీర కట్టుకుని కూడా కొంతమంది ముత్తైదువులు వస్తూ ఉండగా అక్కడికి వచ్చింది. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, పెద్ద ముత్తైదువ కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమశక్తి సంయమి వరాయుటు రమ్మని హస్త సంజ్ఞాధరమొప్ప పిల్చే రత్న కటకాభరణం బులు గల్లు గల్లన. ఆవిడ చూస్తే ఎలా ఉందట, అసలు ఇంత గొప్ప కవిత్వం శ్రీనాథుడు తప్ప ఇంకెవరు రాయలేరండి. దవీయసి అంటే దూరముగా ఉండుట, నా దవీయసి అంటే దూరంగా లేనిది. ఆ వచ్చినవిడ ఎలా ఉందట, వేదములు పురాణములు శాస్త్రములు వీటికి ఎక్కువ దూరంలో లేదు. అంటే అర్థం ఏమిటనమాట, వేదమాత పురాణమాత శాస్త్రమాత ఆవిడే వేదమాత. వేదమాతలు అంటే ఆవిడ పెద్ద మొత్తం ఎదుట. సాధారణంగా అమ్మవారిని పెద్దమ్మ అంటే ఆవిడకి ఎక్కువ ఇష్టం చిన్నమ్మ అండం కంటే. అందుకే మనం కూడా ఇక్కడ ఏమంటే ఎక్కడ గుళ్ళు గుళ్ళు అమ్మవారి దర్శనానికి అడితే పెద్దమ్మవారి దర్శనానికి అంటాం. అలాంటి పెద్దమ్మవారు ఆవిడ, ఓ పెద్ద మొత్తం ఎదువ. కాశికానగరంలో అంతఃపుర స్త్రీ లాంటిది ఆవిడ. ఆవిడకి ఎవరో పూర్తిగా మనకు అప్పుడే చెప్పట్లేదు. ఆవిడ అటువంటి ఒక ఆవిడ ఎంత బొట్టు పెట్టుకుని వచ్చింది, చీర కట్టుకుని వచ్చింది. పూర్వం చీర అని ఒకటి ఉండేది, ఆడవాళ్ళు చీర మాత్రమే కట్టుకుని పురాణానికి వచ్చేవారు. అలాంటి ముత్తైదువ చీర కట్టుకున్న ఆవిడ చేతికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రత్నములు తాపడం చేసిన గాజులు, బంగారపు గాజులు వేసుకుంది. ఈ గాజులు గల్లు గల్లుమంటూ ఉండగా కాలి అందెలు నడుస్తూ ఉంటే అవి కూడా గల్లు గల్లుమంటూ ఉండగా ఏమండో ఎతిగారు అని ఇలా దగ్గరికి రమ్మని పిలిచింది. అంటే ఆవిడ ఇలా రెండని చేత్తో పిలిచింది. పిలుస్తూ ఉంటే చెయ్యి కదులుతుంది కదా, ఆ చేతికున్న గజ్జలు ఈ గాజులు గణగణగణ శబ్దం చేసాయి. ఇక్కడ దాకా బంగారపు గాజులు వేసుకుంది ఆవిడ అన్నమాట. ఇంతకీ ఆవిడ ఏమందో తెలుసా, వ్యాస రా అనలేదు. ఆవిడ అన్నమాట ఏమిటో తెలుసా, సంయమివరా, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడా, అంటే కోపం లేనివాడా ఇలా రా అందిట. ఎంత వ్యంగ్యం అండిది. సంయమివరుడు అంటే ఎప్పుడూ కోపం చెందనివాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, అలాంటి వాడా ఇలా రమ్మంది. ఏమైనా వ్యంగ్యంగా పలికినా ఆవిడ పిలిస్తే చాలు అనుకున్నాడు ఈయన. కాశీ వచ్చాక రమ్మని పిలిచిన వాళ్ళు ఒక్కడు లేరు, పొమ్మన్న వాళ్లే తప్ప. ఇప్పుడు ఆవిడ రమ్మను కానీ ఇంకా శాపజలం చేతిలోకి తీసుకోకుండా పరుగు పరుగున ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు. అందులో పెద్ద బ్రహ్మాండమైన బిల్డింగ్, ఆ బిల్డింగ్లో ఒకేసారి లక్ష మంది కూర్చుని భోజనం చేసే అవకాశం ఉందట. ఒకే అరుగు మీద కూర్చోవచ్చు 1 lakh పీపుల్, అంత గొప్ప అరుగు. అటువంటి అరుగున్న ఇంటి దగ్గరికి వెళ్ళాడు. శిష్యులు కూడా వెళ్ళారు. అప్పటికీ శిష్యులు పక్కన అంటూనే ఉన్నారు, ఇందాక ఈయన కోపంతో శాపం పెడుతుంటే కాశీ మీద శాపం పెడితే ప్రమాదం అండి గురువుగారు, కోపం సంహరించండి అని చెబుతుంటే వినిపించుకోలేదు ఆయన. ఇప్పుడు ఆవిడ పిలవగానే లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఆవిడ, నాయన 7 రోజులు అన్నం దొరకకపోతే కాశీకి శాపం పెడతావా, 7 దినంబులు అన్నమునకు అడ్డము పుట్టిన యంత్ర మాత్రలో ఏడుతున్నవాడు 7 రోజులు అన్నం దొరకకపోతే ఏడుస్తావా, ఎలా చెప్పావయ్యా 18 పురాణాలు, 8 పురాణములు 10 8 చెప్పేది 18 పురాణాలు అసలు ఎలా చెప్పావు నువ్వు. అందరికీనేమో ఆకలికి తట్టుకోవాలి, కోపాన్ని జయించాలంటావా, నువ్వు మాత్రం కోపం జయించవా. పైగా కాశీ విశ్వేశ్వరుడికి సిద్ధాంతకాంత కాశీ అంటే, కాశీని చెప్పిస్తే విశ్వేశ్వరుడు నీ మీద ఎంత చెప్పిస్తాడో ఆలోచించు. శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందున అమృతపాయ సమసుగున అభ్యాగతులకు మధ్యాహ్నం పూట ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్నపూర్ణ విశాలాక్షి అనే పేరుతో ఇంత అన్నం పెడుతుంది, బంగారు గరిటతో పాయసం వడ్డిస్తుంది, ఆ పాయసం ఆయాసం వచ్చేదాకా తినచ్చు. అటువంటిది ఇక్కడ ఏదో ఒక పరీక్ష వచ్చింది, ఇంత అన్నం దొరకలేదు అనుకోవచ్చుగా, అనుకోకుండా కాశీనే శపించాలనుకుంటావా, కాశీని నిజంగా నువ్వు శపించి ఉంటే సర్వనాశనం అయిపోయేవాడికి తెలుసా, అందుకే శాపం పెట్టే అవకాశం లేకుండా విశ్వేశ్వరుడు నీకు చేశాడు. సరే అయ్యింది, ఏదో అయిందిలే, నిన్ను నేనేమనగలుగుతాను, ఈ తప్పు నీతి కాదు. బుభుక్షిత కెన్న కరోతి పాపమన్ను కేవల నీతి తలంచి చూడగను. నువ్వు ఒకప్పుడు పురాణాల్లో ఓ శ్లోకం రాసావు, ఆ శ్లోకంలో ఏమని రాసావు, బుభుక్షిత కెన్న కరోతి పాపం. బుభుక్షిత అంటే అన్నం తినాలని కోరేవాడు, ఆకలి కొన్నవాడు ఉన్నాడే వాడిని బుభుక్షిత అంటారు. భోక్తుం ఇచ్చుహు బుభుక్షితుహు అంటే తినాలి, ఆకలి వేసేస్తోంది, ఆకలి ఎక్కువైనప్పుడు అన్నం తినాలు తినాలు అని తహతహలాడితే అటువంటి వాడిని బుభుక్షిత అంటారు. అటువంటి వాడు కిం పాపం నకరోతి అన్నమాట. కిం నకరోతి కలిస్తే కిన్న కరోతి అవుతుంది అన్నమాట. కిం పాపం నకరోతి, ఏ పాపమైనా చేస్తాడు, ఆకలి వల్ల ఎంత మహాపాపమైనా చేస్తాడు. ఎవడన్నా మహాపాపములు చేయడానికి మూల కారణం అది ఆకలే. ఆకలి వల్ల చెయ్యలేని పాపం అంటూ ఉండదు. ఆకలి ఏ పాపమైనా చేయిస్తుందని నువ్వు రాసిన సూక్తి ఇప్పుడు నువ్వు కావాలని నిధం చేస్తున్నావు అన్నమాట. ఎంత గొప్ప విషయం ఇది, నీ సూక్తి నువ్వే, నీ పురాణ వాక్యం నిధం చేసి నువ్వే ఇప్పుడు కోపగిస్తావా. సర్లే, నువ్వు మహాత్ముడివి, నేనేం అనలేను, అయ్యిందేదో అయ్యింది, వెళ్ళి గంగలో స్నానం చేసి మధ్యాహ్న సమయం కదా సంధ్యావందనం చేసుకుని రా, భోజనం పెడతానంది. అప్పుడు ఆయన, అమ్మాయ ఎన్నాళ్ళకి భోజనం పెడతాను రమ్మని ఒక ముత్తైదు పిలిచిందని ఊపిరి తీసుకుని ఆపై ఇలా అన్నట్ట. ఎంత ఆకలితో ఉన్నా మళ్ళీ కొంచెం జాగ్రత్త తీసుకున్నాడంట. ఏమన్నాడో తెలుసా, తల్లి ఇన్ని దినాలకే నీయు
సుధాధార రససిల్దియై ఉల్లంబును సుఖియంపజేయు పలుకు ఎట్లో వింటిమి వీటిలో పిల్లా కొన్న కథాన నేనొకడనే భిక్షానకు వత్తునో ఎల్ల శిష్యులగుంచు వత్తును నిజం వేర్పాటుగా తెలుపుమా.
తల్లి, ఈ కాశీ వచ్చిన ఇన్ని రోజుల తర్వాత అమృతం వంటి మాటలు విన్నాను. ఇన్నాటికి నాకు అమృతం చెవులో పోసినట్టయిందనమాట. ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళినా చేయిపో అని మొహం మీద తలుపేసిన వాళ్ళు, తిట్టిన వాళ్లే కనబడ్డారు. ఇన్నాటికి నాకు అమృతం లాంటి పలుకులు వినిపించావమ్మా, అన్నం పెడతాను రమ్మన్నావు, ఇక చాలు నా జన్మ ధన్యమైపోయింది. అయినప్పటికీ నేను ఎంత ఆకలితో ఉన్నానో అని నీకు తెలుసు కాబట్టి నన్ను పిలిచావు. ఆకలితో ఉన్నాను కదా అని పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చి, నేను ఒక్కడిని అన్నం తినడం ధర్మం కాదు, నాకెంత ఆకలి వేస్తుందో నా శిష్యులకు కూడా అంతే ఆకలి వేస్తోంది, ఔచిత్యం మరిచి నేను ఒక్కడనే తినకూడదు కదా, అందువల్ల నిన్ను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. నాతో పాటు 10,000 మంది శిష్యులు ఉన్నారు, నువ్వు ఎంతమందికి అన్నం పెడతావు? నా ఒక్కడికే పెడతావా, ఇందులో కొందరికి పెడతావా, అందరికీ పెడతావా? ఎందుకంటే అందరివి ప్రాణాలే. నేను ఒక్కడిని భిక్షకి రావడం ధర్మం కాదు, అందరినీ రమ్మంటావా? అసలు నీ ఏర్పాటు ఏమిటి, ఎంతమందికి పెడతావు? నువ్వు ఎంత పెడితే అది మాకు ఇచ్చేస్తే అందరం పంచుకుని తింటాం. నువ్వు 10 మందికే పెడతావు, ఆ 10 మందికి పెట్టి అన్నం అక్కడ పెట్టేస్తే మేమే అంతో ఎంతో తలో వద్ద పంచుకుని తింటాం. అందరము బతకాలి, నాతి అందరవియును ప్రాణములు కావే, అందరివి ప్రాణాలే కదా, నా ఒక్కడితే ప్రాణం కాదు కదా అనగానే ఎవడనవి, ఈ 10,000నా ఇంకో 10,000 ఉన్నారా అందిట, ఇప్పటికి ప్రస్తుతం 10,000 అన్నాడు ఆయన. రేపు పద్మాకర్ గారు వస్తున్నప్పుడు ఆయనతో పాటు ఇంకో 25,000 మంది వస్తారు, అప్పుడు చూసుకుందాం, ప్రస్తుతానికి మాత్రం 10,000 అనగా, మీరు 10,000 మంది కాదు ఇంకో 10,00,000 మంది వచ్చినా పర్వాలేదు, తొందరగా స్నానం చేసి రెండారు కానీ, అమ్మయ్యో అమ్మ అందరికీ భోజనం పెడుతుందట, ఇక పంచుకోక్కర్లేదు, అందరం కూర్చుందాం అరుగుల మీద, ఆవిడే వడ్డిస్తుంది అనుకుని చక్క చక్క గంగలోకి వెళ్ళి, ఇదివరకు గంగలో అరగంట స్నానం చేసేవారు, ఈతలు కొట్టేవారు, ములిగేవారు, ఇప్పుడు ఏం లేదు, బుడుంగని ములిగి సంధ్యావందనం టుప్పుకొని ధారపోసి వచ్చేసారట. సంధ్యావందనానికి టైం తీసుకోలేదు, ఆకలికి ఆ మాడిపోతుంటే అరగంట కూర్చుని సంధ్యావందనం ఏం చేస్తారు, అందుకని చక్కచక్క సంధ్య వార్చి ఇంత విభూతి పెట్టుకుని పరుగు పరుగునొచ్చి పరుగు పరుగున అరుగులపై కూర్చున్నారు, వరస కూర్చున్నారు. గురువుగారు ముందు కూర్చోవాలి అనేది పోయింది, ఎవడు కూడా చతికిలు పట్టాడు, ఆకలికి మాడుతుంటే గురువు ఏమిటి పరుగు ఏమిటండి, ఇంకక్కడ ధర్మం లేదు అధర్మం లేదు, దర్జాగా అందరూ కూర్చున్నారు. పాపం వ్యాసుడి శిష్యుల్లో ఒక ఆయన మాత్రం గురువుగారు ఫస్ట్లో కూర్చోవడం బాగుంటుంది, ఆ తర్వాత మనం కూర్చుందామని ఆసనం వేశాడు, అందరూ కూర్చున్నారు. ఇంతలో లోపల నుంచి ముత్తైదు వచ్చింది, ముత్తైదుతో పాటు ఆవిడ యొక్క సేవకురాళ్ళు వచ్చారు, వాళ్ళంతా వచ్చి, నాయన మీకు పొద్దుపోయింది, కంగారు పడకుండా తినండి అంటే, అలాగే కంగారేం పడతాం, ముందు వెయ్యండి అన్నారట. ఆకులు పెద్ద పెద్ద ఆకులు పట్టుకొచ్చారు. మొగి విర్రసి కర్రకు గోడక పగులక వెడలుపును నిడుపు పసిమియుగల లేజిగురట ఆకుల వెట్టిరి దిగ దిగన దేవి యాజ్ఞ దివ్య పురంధ్రులు, పెద్ద పెద్ద అరిటాకులు, అప్పుడే మొవ్వ విరిసిన లేత లేత అరిటాకులు పసిమి రంగులో మిసమిసలాడిపోతున్నాయి బంగారంలాగా, అలాంటి ఆ లేత ఆకులు పెద్ద ఆకులు వేశారట మళ్ళీ. అవి అప్పుడే వికసించిన ఆకులు, పగిలిపోలేదు, ఎక్కడ గీతలు లేవు, అంత గొప్ప ఆకులు, పొడుగు ఉంది, వెడల్పు ఉంది. ముందు ఆకు చూస్తే అన్నం తినాలనిపించాలి, ఏ దరిద్ర పిస్తరాకు ఇస్తే అన్నం ఏం తింటాం అది చూస్తూ చూస్తూను, అందమైన ఆకు వేశారు. అందరికీ ఆకులు వేశాక ఆ పోసిన పట్టడానికి చెంబులతో నీళ్లు పెట్టారు, ఎందుకంటే అన్నం వడ్డించాక చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రపూర్వం గాయత్రి మంత్రపూర్వకంగా ముందు నీళ్లు తాగాలి, దానికి ఆ పోసనము అని పేరు. ఆపహ అంటే నీరు, అశనము ఆహారముగా తీసుకున్నట, ఆ పోసనము గుర్తుపెట్టుకోండి. ఔపాసన ఔపోసన ఉపాసన ఇలా బండభూతులతో చంపేస్తున్నారు. ఆ పోసనం ఎత్తడానికి నీళ్లు పెట్టారు, ఆకులు వేశారు. ఈలోపు వ్యాసుడు వంటింట్లోకి ఇలా తొంగి చూశాడట, ఏం వండారో చూద్దామని. వండిన చొప్పును పొగయు వాసనయుం కనిపింపబోవు, ఆ లోపల వంట చేస్తున్న జాడ లేదు, ఎక్కడ లోపల కట్టెల పొయ్యి లేదు, పొయ్యిలో కట్టెలు లేవు, కట్టెలు కాలుతుంటే పొగ రావాలిగా, పొగ లేదు, పోని పొగ లేకుండా వండుతారు కొంతమంది అనుకుందాం అంటే, వాసనయుం పప్పు వండిన వాసన, పోపులు పెట్టిన వాసన, టాపు లేచిపోయా పోపులు వస్తుంటే హత్య హత్యం తుమ్ముతాం కదా, నేను ఇంట్లో పులిహార చేసేటప్పుడు పోపు పెడుతున్నప్పుడు మనం ఇంట్లో ఉంటే ఒక తుమ్మిన వాళ్ళని తుమ్మినట్టే తుమ్ముతాం, అయ్యే ఎక్కడ వాసనలు లేవు, జీడిపప్పులు కనిపించవు, బోడిపప్పులు కనిపించవు, అసలు ఏమీ కనపట్టలా. అందువల్ల వాసనలు లేవు, పొగ లేదు, పొయ్యి కనిపించదు, ఊరికే జనాలు తిరుగుతున్నారు. దాంతో వ్యాసుడి గుండెల్లో మళ్ళీ రాయిబడిపోయింది, ఓరి దేవుడు ఇక్కడ ఆకులు వేశారు, ఆకులు తినమంటారా లేకపోతే పచ్చికూరలు పెడతారా? ఈ మధ్యన కొన్ని చోట్లకు పెడుతూ ఉంటే ఏదో పచ్చికూరలు తినమని మొలకలనే పేరుతోటి పెసలు వేసి పంపేశారట. పెసలు వేసి ఇదే ఆహారం అంటారా? ఏమిట్రా బాబు, చూద్దాం ఈ పూట కనుక ఈవిడ అన్నం పెట్టకపోతే అప్పుడే చూస్తాను, ఈవిడ శపించేస్తాను అనుకుంటున్నాడు ఈయన. ఇంతలో ముత్తైదు వచ్చింది, పొద్దుపోయిందే ఆ పోసిన పట్టండి, తినండి భోజనం అందుట. ఏమిటి తినేది, ఇక్కడ ఆకులు తప్ప ఏమీ లేదు, ఆ పోసిన ఎత్తాలంటే అందులో ఆహారం వడ్డించాలి కదా అంటాడు వ్యాసుడు. నేను చెప్పాను ఆకులు ఏమున్నా లేకపోయినా ఆ పోసిన పట్టండి అంతే అంది ఆవిడ. అసలు ఆవిడ చూడగానే వీళ్ళకు గౌరవం కలిగిందండి. అందుకే ప్రారంభంలోనే అంటాడు, డాయబోయి అప్పుడా అమ్మ ఎవరో ఏమి కులమునది ఎరుగకయును ఏ జోహారు నిడితి హృదయంబ నేరుతునెదిరి ప్రాభవంబును ఏర్పరింప. ఆవిడ పిలవగానే పిలిచి పిలవగానే ఎదురుగుండా వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కరించాడు వ్యాసుడు. వ్యాసుడు గురువు దీవించాలి కానీ ఆయన నమస్కరించాడు. ఎందుకు నమస్కరించాడు? ఆవిడ్ని చూడగానే ఆవిడలో ఏదో శక్తి ఉందని అర్థమయ్యింది. హృదయమునకు ఎదుటివాడి గొప్పతనం గుర్తించే నేర్పు ఉంటుంది, ఆ నేర్పుతో నమస్కరించాడు. లేకపోతే ఆవిడ ఎవరో ఏమిటో చూడకుండా తప్పుకుని దండం పెట్టాడు కదా. అలా దండం పెట్టాడు కనుకే సరే పట్టమందిగా ఆపోసిన చూద్దాం ఈ పెద్ద ఆవిడ మాట విందాం అని చేతిలోకి నీళ్లు తీసుకుని, మరి అందరూ నీళ్లు తీసుకుని ఆపోసిన ఎత్తండి అన్నట్ట. అందరూ మంత్రపూర్వకంగా ఆ నీళ్లు నోట్లోకి తాగారు. ఇక తాగారో లేదో జరిగింది అప్పుడు తమాషా. ముత్తైదు వాజ్ఞ విప్రనికరంబాపోసనం వెత్తిన సామర్థ్యం బది ఎట్టిదో సకలము సంపూర్ణమై పత్రపాత్రీ మధ్యంబున పిండి వంటకములు దివ్య ప్రబంధంబులై షట్రసీ సామగ్రి రుచిమత్ పదార్థ చయముల్ సంధిల్లెనుకుమ్మడి. ఆ ముత్తైదు ఆజ్ఞాపించగానే అందరూ ఆపోసనం ఎత్తారో లేదో, ఆ మహామహిమ, ఆ ఎదురుగుండా ఉన్న స్త్రీ యొక్క మహిమ ఎటువంటిదో కానీ ఆ క్షణమే ఆకుల మీద మంచి కందిపప్పు, పెసరపప్పు, పులగం, దద్దోజనం, కట్టుపొంగలి, పులిహేర, వంకాయ కూర, టెంకాయ పచ్చడి, సాంబారు, ములక్కాళ్ళు, ఇలా ఒకటే వీటి లేని కూరలే, దొండకాయ, బెండకాయ, ఆకాయ, ఈకాయ, అన్ని కూరలు వచ్చి పడిపోయాయి అక్కడికి. సమస్తమైన శాఖలు, పాకములు, ఇంకా అందులో కూడా కొన్ని తీపి, కొన్ని పులుపు, కొన్ని ఉప్పు, కొన్ని తీపి ఉప్పు కలిపినవి, కొన్ని ఉప్పు పులుపు కలిపినవి, ఇలా రకరకాల పిండి వంటలు దివ్యములై ఘుమఘుమలాడిపోతున్నాయట. లడ్డూలు వచ్చాయి, ఇటు సున్నుండలు వచ్చాయి, కాజాలు వచ్చాయి, మడత కాజాలు వచ్చాయి, బుడత కాజాలు వచ్చాయి, బాదుషాలు వచ్చాయి, అవేమో అంటారే పూతరేకులు కూడా వచ్చాయి. ఇన్ని రకాలు వచ్చి పడిపోయాయి. ఇక చూడండి వీళ్ళు 7 రోజుల నుంచి వాడి 8వ భోజనానికి రావడం వల్ల పిచ్చెక్కిపోయినారు కాబట్టి తినేయడం మొదలుపెట్టారు. ఒకడు పప్పు అన్నంలో నెయ్యి వేసి తినేశాడు, ఒకడేమో సాంబారు పోసుకున్నాడు. కొంతమంది అదేం కర్మ, పప్పు తినకుండా తిక్కుమల సాంబారు అటు, సాంబారు తప్ప మరేమీ తినరు అన్నీ కలుపుకుని. సాంబారుగాడు సాంబారు వేరమన్నాడు, ఒకడు అప్పడాలు తిన్నాడు, ఒకడు పప్పడాలు తిన్నాడు, ఒకడు కడియాలు తిన్నాడు, ఒకడు ఒడియాలు తిన్నాడు, ఒకడు నవిలాడు, ఒకడు మింగాడు, ఇలా ఎవడిష్టవుతున్నాడు వాడు తింటున్నట్ట. ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, వడ్డనకు వచ్చేవాళ్ళు ఒక్కళ్ళు లేరు, కానీ ఎవ్వడే పదార్థమెంతేని చింతించు అరటి ఆకు మీద అంత ఒప్పు అన్నారు. ఎవడు మనస్సులో ఏ పదార్థం తలుచుకుంటే వాడు ఎంత తినాలనుకున్నాడో అంతే వస్తుంది అండి. ఉదాహరణకి ఎదురుగుండా కూర్చున్నాయన 2 బూరెలు అని మనస్సులో అనుకుంటే సరిగ్గా 2 బూరెలు వస్తున్నాయి, దాంట్లో నెయ్యి పడుతుంది. ఈయనకి లడ్డు అంటే లడ్డు, అక్కడ కూర్చున్న షుగర్ పేషెంట్ ఒక ఆయన ఉన్నాడుగా, ఆయన నాకు పులిహేరే అనుకున్నాడు, పులిహేరే, అది ఎంత తినగలడో అంతే వచ్చిందిట. పైగా పారవేయక్కర్ లేకుండా ఎవరు ఎంత ఏ పదార్థము తలుచుకుంటే అంతే పదార్థం అరిటాకు మీదకు వస్తూ ఉండగానే ఇంకా వ్యాసుడికి శిష్యుడికి అర్థమైపోయింది. ఏమని, తరుణి ఇది అన్నపూర్ణ పరమేశ్వరి గాని, తరుణి ఇది అన్నపూర్ణ పరమేశ్వరి గాని ఇతర భామిని గాదల్చు అరవాయి గొనక మెసగిరి పరమమునీశ్వరులు పంచభక్ష్యాన్నములను. ఈ వచ్చినావిడ సాక్షాత్తు అన్నపూర్ణ పరమేశ్వరి తప్ప మరొక స్త్రీ కాదు. ఇంకో స్త్రీ అయితే ఎన్ని పదార్థాలు వస్తాయా? జగన్మాత, ఈ మారువేషంలో ఆకలితో ఉన్న మమ్మల్ని మాడిపోయిన వాకి అన్నం పెట్టావా అనుకుని ఇంకెందుకు నా మొహమాటం అన్నపూర్ణ పెడుతుంటే తినేయండి, ఏడాదికి సరిపడి తినేయండి మళ్ళీ అని శుభ్రంగా తిన్నారు. ఆఖరణ పెరుగన్నం వేశారు. ఈ పెరుగు ఏమిటండి, తెల్లని చిక్కని మేగడ పెరుగట, లోగడ మేగడ నుండేది కదా పెరుగుల మీద, మేగడ కూడా వేసేశారు. ఈ పెరుగన్నం తింటూ ఉండగా అప్పుడు జరిగింది తమాషా. ఒక మహానుభావుడు తన భార్యతో పాటు వీళ్ళు భోంచేస్తున్న చోటుకు వచ్చాడు. వీళ్ళు భోంచేసిన అరుగుకి పక్కన ఒక పెద్ద సభా వేదిక, ఆ వేదిక మీద సింహాసనం ఉన్నాయి. ఆ సింహాసనం దగ్గరికి ఈ భోజనం చేస్తున్న వాళ్ళు చూసుకుంటూ వచ్చేస్తున్నాడు ఆయన. ఆ వస్తున్న ఆయన ఎలా ఉన్నాడు, చంద్రబింబానన్న చంద్రరేఖ మౌళి నీలకుంతలభార నీలగళ్ళుడు నాగేంద్ర నిభయాన నాగకుండలధారి మదన సంజీవని మదనహరుడు గిరిరాజ కన్యక గిరిరాజ నిలయుండు మదన సంజీవని మదనహరుడు గౌరీ శ్రీ విశ్వనాథుండు కనకరత్న పాదుకలు మెట్టి చట్టలు పట్టుకొనుచు ఏగుదిల్చిరి వయ్యార మెసక మెసగ విహరణ క్రీడమాయున్న వేదికపుడు. ఆ సమయంలో అక్కడికి వచ్చింది గౌరీ విశ్వనాథుడు కలిసి వచ్చారు, అన్నపూర్ణ విశ్వనాథుడు కలిసి అక్కడికి వచ్చారు. ఆ రావడం కూడా ఆవిడేమో బంగారం లాంటి ఆవిడ, చంద్రబింబంలో ఉంటుంది ఆవిడ ముఖం, ఆవిడ ముఖమే చంద్రబింబం. ఆయన చంద్రరేఖను ధరిస్తాడు, ఆవిడ ఆయనేమో తెల్లగా ఉంటాడు, ఈవిడేమో ఆ సమయంలో నీలంగా ఉన్నది. ఆయనకి కంఠం నీలం, ఆవిడ జుట్టంతా నలుపే, జుట్టంతా ఆవిడకి నలుపు, ఈయనకి కంఠం మాత్రమే నలుపు. ఈవిడేమో నాగేంద్ర నిభయాన అంటే ఏనుగులా నడుస్తుంది. పూర్వం ఆడవాళ్ళు కొంచెం మెల్లగా ఒయ్యారంగా నడిచేవారు, అందుకని నాగేంద్ర నిభయాన గజరాజ గమన. అందుకే పూర్వం పాటలు ఉండేవిగా సామజవర గమన, సామజం అంటే ఏనుగు, ఏనుగులా ఒయ్యారంగా నడుస్తుంది. ఏనుగు టీవీగా నడుస్తుంది కదా, స్త్రీలు కూడా అలా చక్కగా నడిచేవారు, దబదబ మెట్లు పగిలేలా నడవకుండా. అందుకని ఈవిడ నాగేంద్ర నిభయాన, ఆయన నాగకొండలధారి, చెవులకు పాములను కొండలములుగా ధరిస్తాడు. ఇక ఆయనేమో మన్మధుడిని భస్మం చేసేట, ఈవిడో ఈవిడ సౌందర్యం చూస్తే చచ్చిన మన్మధుడు బతుకుతాట, మన్మధుడిని బతికించే అందం ఆవిడది, మన్మధుడిని భస్మం చేసే నిష్ఠ ఆయనది. ఆవిడేమో గిరిరాజ పుత్రిక, హిమాలయం పుత్రిక, ఈయన గిరిరాజు మీద హిమాలయాల్లో విహరిస్తాడు. అలాంటి గౌరీ విశ్వనాథుడు బంగారంతో తయారు చేసి రత్నములు తాపడం చేసిన పాదుకలు చెప్పులు ధరించి చట్టాపట్టాల చంకా చంకా పట్టుకుని ఉయ్యారంగా అక్కడికి వచ్చారు. కేవలం నందీశ్వరుడు ముందున్నాడు, జయ విజయ అనే ఇద్దరు దూతలు పక్కనొస్తున్నారు. ఇంక ఏ సంబరం హడావిడి లేకుండా అట్టహాసం లేకుండా మేము భోంచేస్తున్న చోటుకు వచ్చి సింహాసనం మీద కూర్చున్నారు. ఇంకా ఈ వాళ్ళిద్దరిని చూడటంతో భోజనం ఏం చేస్తాం మేము అన్నాడు వ్యాసుడు. ఎందుకని ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది ఆయనకి. ఈ భోజనానికి తింటున్నప్పుడే వచ్చింది అన్నపూర్ణ తెలుసు కదా, అన్నపూర్ణగా అన్నం పెడుతోందంటే విశ్వనాథుడు వస్తాడు. నేను కాశీని శపించాలనుకున్నాను, మహాపాపం చేశాను, అసలే బోళాశంకరుడికి తేడా వస్తే తిక్కశంకరయ్య, కోపిష్టివాడు ఆయన, రుద్రుడు మరియు శంకరుడు కూడా ఆయన అని భయపడుతూనే ఉన్నాడు. అందులో చివరిలో పెరుగన్నం ముద్ద దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా ఆయన కనబడ్డట, ఇక ముద్ద దిగల. ఎందువల్ల తెలుసా, గౌరిని చూస్తే ఆవిడ ముఖంలో శాంతం కనపడుతోంది, శివుణ్ణి చూస్తే భయంకర క్రోధం కనపడుతోంది. ఏకకాలంలో అమ్మలో శాంతం, ఆయనలో రౌద్రం ఉంది. ఓరి నాయన, ఇంకా అన్నం తొందరగా ముగిద్దామని చక 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 అన్నాలు పూర్తి చేసి ఉత్తరా పోసిన పట్టి చేతులు కళ్ళు కడుక్కున్నారు. కడుక్కుని రావడంతో వ్యాసుడు, తండ్రి నన్ను క్షమించు, నా తప్పు నాకు తెలుసు, కాశీని శపించాలనుకున్నాను, నువ్వు నన్ను శపించకు, తప్పింపజేయకు అని అమాంతంగా సాష్టాంగ పడిపోయి కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు రుద్రుడు అత్యంత క్రోధంతో ఇలా అన్నట్ట, ఏమన్నాడు, ఓ రితురాత్మ, నీవార ముష్టింపచాభాస యోజన గంధి ప్రథమ పుత్ర దేవరన్యాయ దుర్భావన పరతంత్ర బహుగ్రంథ సంవృధ పాఠ పఠన దేవరన్యాయ దుర్భావన పరతంత్ర బహుగ్రంథ సంవృధ పాఠ పఠన భారత గ్రంథ గుంభన పండితం మన్య నీవ మదీయ పత్నికి నశేష కైవల్య కళ్యాణ ఘంటా పథమునకు కాశికాపురికి నిష్కారణం శాపమిచ్చదనని అనాచార సరణి అడుగు పెట్టిన వాడవ అహంకరించి పొమ్ము నిర్భాగ్య
ఎచటికేన్ మా పొలము విడిచి ఎచటికేన్ శిష్యులను నీవు ఈ క్షణం బపోక నడగొట్టి తేలియు రాకింతుదుమూయి ముగంబు రాచట్టు పయ్యం శ్రీ కాశిక నిందించిన నీకింతట నేలపోవు నీచ చరిత్ర. గొక్క తిప్పుకోకుండా తెచ్చేసేటండి. తర్వాత అన్నారు వడివిడువక అన్నారు, అంటే ఒక్క క్షణం గొక్క తిప్పుకోకుండా. ఒరే దుర్మారు కూడా నేవారం అనే ధాన్యం ముష్టెత్తుకుని ముష్టితో బతికేవాడా, దేవరన్యాయం అనే న్యాయంతో మీ సోదరులు చచ్చిపోతే సోదరుల భార్యకి పిల్లల్ని ప్రసాదించినవాడా, భారతం అనే గ్రంథం రాశానని అహంకరిస్తున్నవాడా, వేదాలు విభజించానని గర్వంతో ఉన్నవాడా, నీచుడా నీవా, నా భార్యకి ఈ కాశీపురానికి అందులో మోక్షమిచ్చేదానికి శాపం పెడదామనుకున్నావా? కాశీ ఎవరనుకుంటున్నావు? నా భార్య అన్నపూర్ణతో సమానం, పైగా మోక్షభూమి, పరమ పవిత్ర భూమి, ప్రళయకాలంలో నాశనం కాని భూమి, అంత గొప్ప క్షేత్రానికి శాపం పెడతానని వస్తావా? అనాచార, ఇదిగో నువ్వు ఒక్క క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, తక్షణం నా ఊరు వదిలి ఎక్కడికన్నా పో, నిమిషమాగావా నీ కాళ్ళు పుచ్చుకొని టపటప రాతికేసి కొడతాను, అక్కడతో ఆగల, రాకింతు జుమి మొగంబు రాచట్టుపోయింది అన్నాడు. పూర్వం అప్పుడప్పుడు నేను చూసేవాడిని అనమాట, మా ఊళ్ళో ఎక్కువ మంది ఉండేవారు శనివారం ఆదివారం వస్తే చేపలు తెచ్చుకుని ఆ చేపల్ని బండరాయి మీద బర్ర బర్ర అని అరగదీసేవారు, దానికి రాకించుట అని పేరు అన్నమాట. రాతి మీద చేపను అరగదీసినట్టుగా నీ మొహం అరగదీసేస్తాను, జాగ్రత్త పో అన్నాడు. అనగారు ఇంకేం మాట్లాడతాడు, మాట్లాడితే తంతానంటున్నాడు, చేపను అరగదీసినట్టు అరగదీస్తానన్నాడు. అందుకని ఓ దండం పెట్టి లేచి వెళ్ళిపోబోయేట పాపం వ్యాసుడు చిన్నపోయి. అప్పుడు ఇంతలో గౌరీ, నాయన ఆవు నాయన అంది. అమ్మయ్యా, ఆయనేమో గెటౌట్ గెటౌట్ సంబుధానంటూ ఉన్న సమయంలో అమ్మవారు ఆవు వెనక్కి తిరుగంది అని వెనక్కి తిరిగాడు. అందుకే అమ్మని పట్టుకోవాలి. అయ్యగారికి కోపం వచ్చినా మనల్ని రక్షించేది పక్కనున్న ఉమ, మహేశ్వరుడు కోపగించినా అమ్మ రక్షిస్తుంది కాబట్టి ఉట్టి మహేశ్వరుడు అన్న ఉమా మహేశ్వరుడు అన్నారు. ఇప్పుడు ఆవిడేమంది, వెరవకుమో కుమార పదివేల విధంబులనైన నిన్నునే మరవ, నాయన బాధపడకరా, నేను నిన్నేమీ కష్టపెట్టకుండా చూసుకుంటాను, ఎన్ని కష్టాలు వచ్చారో చూసుకునేదని నేను ఉన్నాను. విశ్వేశ్వరుడికి కోపం రావడానికి గల కారణం నువ్వు కాశీని శపించడం. కాశీకి వచ్చిన వాడు ఎప్పుడూ శాంతంగా ఉండాలి, అక్కడ ఎదురయ్యే పరీక్షలు తట్టుకోవాలి, నువ్వు తొందరపడి శపించబోయావు, అందుకే ఆగ్రహించాడు పొమ్మన్నాడు. అయినా భయపడకు, కాశీ తర్వాత కాశీ దక్షారామం, దక్షిణ కాశీ, అక్కడ ఈ విశ్వేశ్వరుడు భీమేశ్వరుడు అనే పేరుతో ఉంటాడు. ఆయన కోపంతో ఉండడు, శాంతమూర్తి, అమాయకుడు, పద్మాకర్ గారిలాగే నోట్లో వెల్లడితే కొరకలేని అమాయకుడు ఆయన. ఆయన ఎవరిని చెప్పించడు తిట్టడు, అక్కడికి వెళ్ళి సుఖంగా ఉండు అన్నది. ఎప్పుడైతే అమ్మ మాత్రం ఉందో అప్పుడు అంటే కాళ్ళు గట్టిగా పట్టుకుని, జగన్మాత కాశీకి రాకపోతే ఇంక నేను బతికిన చచ్చినవాడితో సమానం, ఈయన కాశీలో ఉండదు పొమ్మంటున్నాడు, కాశీక్షేత్ర ప్రవేశం కల్పించవమ్మా అని బతిమాలితే, అప్పుడు ఆవిడ, ఏమండి మన అబ్బాయి కదండి, అందులో ఈయన మహాత్ముడు పురాణాలు రాసినవాడు, క్షమించండి అనగానే, సర్లే అని వెంటనే చల్లబడిపోయి, ప్రతి మాస శివరాత్రి నాడు, అష్టమి నాడు, చతుర్దశి నాడు ఈయన ఇక్కడికి వచ్చి నన్ను దర్శించుకున్నాడుగాక. మాస శివరాత్రుల్లో ఒక శివరాత్రి మహాశివరాత్రి కూడా ఉంటుందిగా, ఆ రోజులు మాత్రం కాశీ ప్రవేశం ఈయనకి ఇస్తున్నాను, తక్కిన రోజుల్లో కాశీ రాకూడదన్నాడు. అనగా నేను మళ్ళీ జాలిపడి, నేను రోజు కాశీ వచ్చి నిన్ను చూడకపోతే ఉండలేను, నువ్వేమో నెలలో అష్టమి నవమి చతుర్దశి అంటావు, దాంతోపాటు మాస శివరాత్రులు శివరాత్రులు అంటావు, దీంతోపాటు కొన్ని పర్వదినాలు కూడా ఇచ్చాడండి, సంక్రాంతి వంటి రోజుల్లో రావచ్చు అన్నాడు. మిగతా రోజుల్లో కాశీకి రాకపోతే నేను తల బాదుకుని చచ్చిపోతాను, ఇంకొక వరం ఇవ్వవా అన్నట్ట. అప్పుడు జాలిపడి, ఈ రోజులలో కాశీకి వద్దు కానీ, వచ్చి నన్ను విశ్వేశ్వరుని చూద్దు కానీ, తక్కిన రోజుల్లో గంగానది అవతల ఒడ్డున నీ కోసం వ్యాస కాశీ అని ఏర్పాటు చేస్తున్నాను, అక్కడ ఉండు, నేనే వచ్చి దర్శనమిస్తాను. ఇప్పుడు చివరికి ఈయనే నెగ్గాడు. రోజు ఇప్పుడు కూడా కాశీలో గంగానది అవతల ఒడ్డున ఉంటుంది, వ్యాస కాశీ అంటారు, అక్కడే వ్యాస కాశీలోనే పూర్వం కాశీ మహారాజులు ఉండేవారు. అక్కడికి వ్యాసుడు రోజు వస్తాడు, సరిగ్గా రాత్రి అర్ధరాత్రి 12 శివుడు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళతాట. వెళ్ళి, నాయన నిన్ను కాశీ రావద్దన్నందుకు నేనే వచ్చి దర్శనమిస్తున్నాను రా అన్నట్ట. శివుడు తన దగ్గరికి రప్పించుకున్నాడంటే చివరికి ఈయన భక్తులు కదా. అప్పటి నుంచి వ్యాసుడు వ్యాసకాశీలో రాత్రిపూట ఉంటాడు, అక్కడికి శివుడు వెళ్ళి దర్శనమిస్తాడు, అష్టమి
నవమి, చతుర్దశి, మాస శివరాత్రులు, మహాశివరాత్రులు, అలాగే కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం, మేన సంక్రమణం, మేష సంక్రమణం, ఇలాంటి సంక్రమణాల రోజుల్లో ఆయన కాశీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాడు. ఇదంతా వ్యాసుడు కాశీఖండంలో రాసి దానిని లోకానికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ కథని మళ్ళీ కుమారస్వామి తన భార్యతో పాటుగా ఉన్న అగస్త్యునికి, అంటే లోపాముద్రతో ఉన్న అగస్త్యునికి చెప్పి ఇప్పుడు తెలిసింది కదా, కాశీ మోక్షక్షేత్రమే, కానీ ఆ మోక్షక్షేత్రంలో జాగ్రత్తగా ఉండకపోతే జీవితంలో ముక్తి రాదు, కాబట్టి అనుక్షణం కాశీలో నియమంతో ఉంటే శేఖర కాలంలో ముక్తి పొందుతారు అని వివరించాడు. అంత గొప్ప కాశీ మహిమని 7 రోజుల్లో మీరంతా యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి విన్నారు. ఎందుకంటే పూర్తిగా నేను చెప్పలేను, పూర్తిగా మీరు వినలేరు. నేను మీకు ముందే చెప్పినట్టుగా 40 రోజులు చెబితే కూడా తరగనంతటి మహాగాథ కాశీఖండం. దానిని ఈ పుణ్యప్రాంతంలో ఉమామహేశ్వరాలయంలో కమిటీ వారి సహకారం, రాజారెడ్డి గారి అనుగ్రహం, అన్నిటికీ మించి అసలు ఈ సంకల్పమే అనితా శ్రీనివాస దంపతులు, వాళ్ళ అమ్మాయి, వీళ్ళ యొక్క సంకల్పం, ఎంతమంది కలిసి కాశీఖండాన్ని లోకానికి అందించారు. మీ అందరికీ సకల శుభములు కలుగుగాక. మళ్ళీ మళ్ళీ అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుగాక అని మంగళాశాసనం చేస్తున్నాను.